All right, you've heard about the technological advancement that is happening right here, right? We are here and they can also see us, hear us, and I think through this, hi everyone in the next row, right? They can hear us, they can see us. So the technology, you know, it has really improved. Yeah, so the short point is that the world has really become flatter. It's small. Even if we don't have one big room, we can always manage with various technologies. It's interconnected. Social media is taking over. Everybody has got Facebook account. Yes, all right, there you are. One of my friends were telling me that if he needs to get through to his teenage daughter, it is better that he sends an SMS rather than go and speak to her, because he gets an immediate reply if he sends an SMS. If he wants to talk to her, he has to wait. That's how the world is going, right? So the world is progressing. Obviously, there is a lot of progress, there is a lot of technological progress, technological advancement happening. But the question here is, how do you feel about all this? Do you feel better about it? If you really look at what's happening around us, we see that a lot of people are still confused. What am I here for? What's the purpose of life? What should I do to be right? What should I do to be successful? What is right? What is wrong? What will be accepted? What is success? Don't you face these questions? Yes or no? Do you face this question? No, you don't face this question. Yeah. So, so with all this, there is this whole lot of, a lot of us still feel a lot confused. There are questions around us and we don't know what is going around us. Right now, with the announcement that the West Zone brother made, I'm sure you're confused whether you're getting dinner or not, right? Right. So there is confusion all around, and that's what actually prompted Rick Warren to say, his book, "What Am I Here For?" So we are going to quickly look at an answer for this, right? What is the answer for this? What on earth am I here for? Why am I here? Right. So that's what we are going to see. So a couple of points first, okay? Let us see what is the purpose in our life. What is the purpose in our life? So, we can put people into four categories. There are a lot of people who go from day to day just surviving. Right? We get up in the morning, we say, oh goodness, I have to get up since I have, the day has come, I have to get up, I have to go to college or I have to go for work or whatever, I just have to, you just go through the motions of survival. Right. So this is what is called the life of survival. That's the life of survival. Now, on the other side, there are people who are not satisfied with anything, right? And they run after success.
మరికొంతమంది వాళ్ళకు ఉండేటువంటి జీవితంతో వాళ్ళు సంతృప్తిగా లేరు, వాళ్ళు విజయం కాక వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు.
దే వాంట్ ఎవ్రీథింగ్, దే వాంట్ ఎ బిగ్గర్ కార్, దే వాంట్ ఎ బిగ్గర్ హౌస్, దే వాంట్ ఎ లార్జర్ ప్రాపర్టీ, దే వాంట్ యు నో టు గెట్ బెటర్ సూట్స్ అండ్ బెటర్ షర్ట్స్ అండ్ బెటర్ డ్రెస్, దే వాంట్ హ్యావ్ బెటర్ జ్యువెలరీ, వాట్ ఎవర్.
యా, వాళ్ళకి పెద్ద కార్ కావాలి, పెద్ద ఇల్లు కావాలి, మంచి సూట్ కావాలి, వాళ్ళు ఉన్నదాన్ని భావతలు అన్ని కూడా పెద్దవి కావాలి.
దే పీపుల్ హూ ఆర్ అబ్సెస్డ్ విత్ సక్సెస్. Now, in the, you know, so in the continuum of what we call as adding value to self, right? This is the life of survival. People don't add any value to ourselves.
యా, ఇప్పుడు ఇప్పుడు ఈ వాల్యూ ఆఫ్ సెల్ఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం, అంటే జీవితానికి ఎలా విలువ వస్తుంది అనే విషయాల గురించి మాట్లాడుతుంది. లైఫ్ ఆఫ్ సర్వైవల్ గురించి మనం చూస్తాం. ఈ ఈ విషయాలు ఆలోచిస్తుంటే జీవితానికి ఏమి కూడా మనం కలుపుకోవడానికి ఏం లేదు.
While the people who lead the life of success, they add a lot of value to themselves, but they don't add anything to others.
ఈ సక్సెస్ గురించి జీవించేటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి, వాళ్ళకు వాళ్ళు చాలా సంపాదించుకుంటారు కానీ వేరే వాళ్ళకి ఏమి ఇవ్వరు.
So these are two types of people. The third type of people is people actually who just say that, look, who give up everything and who say, look, I am nothing, I am a worm, I am worthless, right? And because of that, they pull themselves down, you know, so they hate themselves to the reach the level of hating themselves.
మూడు రకాల ప్రజలకు సంబంధించిన వాళ్ళు రేపు వాళ్ళలో వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉండదు, నేను ఎందుకు పరిగణాను, నేను సరిగ్గా ప్రయత్నం ఉండేమని వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి ఏ బాధ.
So this is people who are actually high on adding value to others but low on adding value to themselves.
వీళ్ళు వేరే వాళ్ళకి విలువని ఇంకా వేరే వాళ్ళకి ప్రయోజనాలు చేకూరుస్తారు కానీ వాళ్ళందరూ వాళ్ళు మాత్రం తగ్గించుకుంటారు.
If you look at God's ask for you, it is not these three. God is not asking you to lead a life of survival. God is not asking you to run after success. And God is not asking you to trample upon yourself. What God is asking us to do, what God has asked us to do, is what we call as lead a life of significance.
దేవుడు ఎలాంటి జీవితాన్ని నిన్ను నన్ను కోరుకుంటున్నాడంటే, ఎలా జీవించమని కోరుకుంటున్నాడంటే, లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, గుర్తింపు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి.
So that's the purpose that we need to add. So why do we need to lead a life of significance? It's because it adds value to self as well as it adds value to others.
ఎందుకు మన విశిష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి, గుర్తుంపునటువంటి జీవితాన్ని, అంటే మన జీవితాన్ని అది వేరే వాళ్ళకి వాల్యూ విలువని అందిస్తే మనకు కూడా మన జీవితాన్ని పైకి తీసుకువెళ్తుంది.
Do you get this point?
నా మాట అర్థం అవుతుందా?
We are called to lead a life of significance. Do you all believe that you are made in the image of God? If you are made in the image of God, you got to add value to yourself.
దేవుని స్వరూపంలో మీరు చేయబడితే తప్పకుండా మీ జీవితానికి మీరు విలువలు పెంపొందించుకోవాలి.
And God has made you so that you can go and add value to others. Okay? So that is why you got to be in this life of significance. Now, you know, this is life of significance is something that you got to choose to do. Do you know the difference between choosing to do and having to do something?
మీకు తెలుసా, ఒక జీవితాన్ని అలా చేయడం కోసం ఎన్నుకోవడం లేకపోతే అలా చేయడం, ఆ రెండింటి తేడా తెలుసా?
విచ్ వన్ ఇస్ బెటర్?
రెండింటి ఏం మంచిది?
చూసింగ్ టు డూ, రైట్?
ఎన్నుకోవడం.
యా, యు నో, వెన్ మీ అండ్ మై వైఫ్ గో షాపింగ్,
నేను నా భార్య షాపింగ్ పెడుతున్నప్పుడు,
after the first shop, second shop, third shop, fourth shop, right, her energy levels are going up.
అది ఒకటే, రెండో షాప్, మూడో షాప్, నాలుగో షాప్, ఆవిడ చాలా శక్తివంతమైన స్త్రీ.
And she is ready to go into the fifth stop and the sixth stop. But I am already looking for a coffee shop. You know the difference? The difference is it is something that she chose to do. And it is something that I had to do because I am a husband, I love her, so I have to go through with that. So when you choose to do something, it energizes you. Right. So this evening, God's call to you is choose the life of significance. Value yourself and add value to others. That is the purpose of life. Now, there is a higher level of significance than all this. And that is called the life of sacrifice. This is what Apostle Paul lived. This is what Mother Teresa lived. This is what Martin Luther King lived. This is what David Livingston lived. This is what a William Carey lived. So this is actually the ultimate. But then this evening, I am not going to speak to you about this. Because I am not capable of that. I am not worthy to speak about a life of sacrifice. But I want to speak to you about the life of significance. Okay, so let us start with that, and I hope some of you will go on to lead a life of sacrifice like a Mother Teresa or a William Carey or a David Livingston. But today, let us focus on a slightly lower one, the life of significance. Okay, so the next question is, why do we need to choose a life of significance? Does God love us? Why do you say so? Why do you say God loves us? Alright, I think the answer is clear. The whole Bible is about that. It is a love story. It is a love story between the Creator, between the Yahweh and His chosen people.
Yes, poverty.
So let me just give you one quote. You can, if those of you can note down, you don't have to refer to it, the passage is here. It is from Isaiah 43, 1 to 4. And I chose the Message translation intentionally. It reads like this: but now, God's message, the God who made you in the first place, the one who started you, don't be afraid. I have redeemed you. I have called your name. You are mine. When you are in over the head, I will be there with you. When you are in rough waters, you will not go down. When you are between a rock and a hard place, it won't be a dead end. Because I am God, your personal God, the Holy One of Israel, your Savior. I paid a huge price for you. I paid a huge price for you.
Shall we?
And see, finally, just read the last sentence once more. What does it read? That is how much you mean to me. That is how much I love you. I would sell the whole world to get you back. I would trade the entire creation just for you.
అది నిన్ను అంతగా ప్రేమించాను, అంతగా నిన్ను ప్రేమించాను, నీ కోసం ప్రపంచాన్ని అంతటా ఆమెగా నిన్ను మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసం ప్రపంచాన్ని అంతా ఇచ్చాను. అసలు యాక్చువల్గా సృష్టిని నీ కోసం చేశాను.
Now, remember this, this is the Yahweh, this is the Creator, this is the Alpha and Omega, this is the awesome God who is telling you that this is how much I love you, I am willing to trade off everything that I have created just to get you back to me.
Yahweh అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భయంకరుడు అయినటువంటి దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడు నీ కోసం సమస్తం చేశానని చెప్తూ ఉన్నాడు.
When is the last time you heard your father or mother tell this to you?
మీ అమ్మగారు గాని నాన్నగారు గాని చివరిసారి ఎప్పుడు ఈ విషయం చెప్పారు మీతో? మీరంటే నా కలవరాను.
When is the last time you have told this to your sister or brother?
మీ సోదరుడు గాని చివరిసారి ఎప్పుడు చెప్పావు కదసారి?
It doesn't happen in real life.
అది నిజ జీవితంలో జరగదు.
It happens with God.
కానీ దేవునితో జరుగుతుంది.
God is telling you.
దేవుడు నీతో చెప్తున్నాడు.
That he loves you so much that he is willing to sacrifice everything that he had created right from beginning just to get you back to him, just so that you can have that relationship with God. Isn't it amazing? Shouldn't we choose to lead a significant life because of our God?
మన దేవుని బట్టి చాలా గుర్తింపు కలిగినటువంటి జీవితాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటారా?
థింక్ ఫర్ అ మోమెంట్.
ఒక విషయం ఆలోచించండి.
బట్ ది క్వశ్చన్ దట్ వి హావ్ టు ఆస్క్ ఇస్ హీ లవ్స్ us బట్ ఆర్ వి ట్రూలీ హిస్.
మనం ఒక ప్రశ్న అడగాల్సింది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, నిజంగా మనం ఆయనని ప్రేమిస్తున్నామా?
God loves us, there is no doubt about it.
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అందులో సందేహం లేదు.
బట్ ఆర్ వి హిస్?
కానీ మనం ప్రేమిస్తున్నామా?
ఆర్ వి హిస్ పీపుల్?
మనం ఆయన ప్రజలేనా?
లెట్స్ మూవ్ ఆన్.
కొంచెం ముందుకు వెళ్దాం.
వేర్ డు వి ఫైండ్ పర్పస్?
ఎక్కడ మనకి మన జీవిత ఉద్దేశం దొరుకుతుంది?
పర్పస్ ఇన్ లైఫ్,
జీవితంలో ఉద్దేశం.
Colossians 1:16 says, for everything, absolutely everything, above and below, visible and invisible, rank after rank after rank of angels, everything God started in him and finds a purpose in him.
అవి సింహాసనలైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను.
ఎవ్రీథింగ్ ఫైండ్స్ పర్పస్ ఇన్ హిమ్.
అన్ని కూడా ఆయనలోనే లక్ష్యాన్ని కనుగొంటాయి.
We can find purpose in him.
ఆయనలో మనం మన ఉద్దేశాన్ని, జీవిత ఉద్దేశాన్ని కనుగొనగలం.
We are his creation, right?
మనం ఆయన సృష్టి అవునా?
Can we find purpose in God?
దేవునిలో మన యొక్క ఉద్దేశాన్ని కనుగొనలేమా?
But the question still remains, are we his?
కానీ ఇప్పటికీ ప్రశ్న మిగిలిపోతూనే ఉంది, మనం ఆయన వాళ్ళమా?
Are we his people?
మనం ఆయనకి సంబంధించిన ప్రజలమా?
The third question that I will ask is, where do you find our identity? Where do we find our identity? We have looked at, is there, you know, why do we need to lead a significant life?
మన మూడో ప్రశ్న తర్వాత, ఎక్కడ మనకి గుర్తింపు లభిస్తుంది, ఎందుకు మనం గుర్తింపు కలిగినటువంటి జీవితాన్ని చూడాలి?
Where do we find purpose?
మనకి ఎక్కడ లక్ష్యం కనుగొంటామా?
Now we are going to ask this question, where do we find our identity?
ఇక్కడ మన గుర్తింపు ఎక్కడ వస్తుంది?
The answer to the question, who am I?
ఆ ప్రశ్నకు సమాధానం, నేను ఎవరిని అని.
Why am I here is the purpose.
నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనేది ఒకటి.
What should I do in life is the significant life.
జీవితంలో ఏం చేస్తానో అదే చాలా విశిష్టమైనటువంటి జీవితం.
And the last question is, who am I? The answer is, where do we find our identity?
నేను ఎవరిని, నా యొక్క గుర్తింపును ఎక్కడ కనుగొనగలను అనేది చివరి ప్రశ్న.
Bible is clear.
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది.
It says it is in Christ that we find out who we are and what we are living for. Long before we first heard of Christ and got our hopes up, he had his eye on us, had designs on us for glorious living.
బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, క్రీస్తులోనే మనం ఏమై ఉన్నామో, దేనికోసం జీవిస్తున్నామో మనకి అర్థమైంది. ముందుగానే, అన్నిటికంటే ముందుగానే దేవుడు మనకి నిరీక్షణ అందించాడు. అసలు మహిమకరమైనటువంటి భవిష్యత్తును మన కోసం ఆయన సిద్ధం చేశాడు.
You know, when I was introduced, you were told that I am from a Hindu family, right? And I came to know Lord Jesus Christ through the prayers of my wife.
పరిచయం చేయబడుతున్నప్పుడు నేను హైందవ కుటుంబంలో వచ్చానని చెప్పారు. నా భార్య చేసినటువంటి ప్రార్థన ద్వారా నేను యేసుక్రీస్తులో వచ్చాను.
When I became a Christian, when I ultimately accepted, it took me 8 years. I'm a very stubborn-headed person. I'm not an easy person to change. So it took me 8 years to accept the Lord Jesus Christ. But when I accepted Jesus Christ, I joined this club of Christians. And I felt very proud about it. I felt I have done a great thing. That I have chosen right to be a Christian. Now, I was very happy with myself. But then God spoke to me through John 15:16. Do you know what John 15:16 says? John 15:16 says, "You did not choose me, I have chosen you."
15:16 ఏం చెప్తుందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను.
You did not choose me, I chose you so that you can go and bear fruit.
మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ మీరు వెళ్ళి ఫలించడానికి కాదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను.
Fruit that lasts.
యా, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి ఫలం కోసం.
See, we are not the one who is making the choice.
మనం ఎందుకు చేసేది మనం కాదండి.
Even before, long before we first heard of Christ, not after accepting, long before we heard about Jesus Christ, He had an eye on you, each of you. Don't you feel special about it?
దాన్ని బట్టి మీరు ప్రత్యేకంగా ఫీల్
అవ్వలేదా? Chosen by Jesus Christ.
యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మనల్ని చూస్ చేస్తున్నారు.
Now, of course, that also puts a responsibility on you, right?
అదే మనకి బాధ్యత కూడా మన మీద తీసుకొస్తుంది, అవునా?
If He has chosen you,
ఆయన నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటే,
the question is, are we His?
ఆయన సంబంధించిన వాళ్ళమేనా? ప్రశ్న.
He has chosen us.
ఆయన మనల్ని ఎన్నుకున్నాడు.
But have we really become His people?
అయితే నిజంగా ఆయన ప్రజలం అయ్యామా మనం?
Now, I have asked this question thrice. Are we His?
మనం ఆయన వాళ్ళమేనా అనే ప్రశ్న మూడు సార్లు అడిగింది.
There must be some catch in it, isn't it? His actually stands for this.
His అనేటువంటి మూడు ఆంగ్ల భాషలో ఉండే అక్షరాలు అది.
It stands for humility, integrity, and simplicity. Now, this is not mine, I have to admit. I don't know if any of you have heard about Dr. Chris Wright. He is a well-known theologian, and he actually coined this term during the last Lausanne conference in Cape Town in
2010.
So this is actually his acronym. So we are going to look at this. Are we His?
Are we His?
Humility, integrity, simplicity. Let's look at humility first. You know, when you look at humility, let's think about leaders. Do you think our leaders are humble?
మన నాయకులు చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళ మీరు అనుకుంటారా?
Do they exhibit humility?
వాళ్ళు ఉండేటువంటి వినయ భావం వాళ్ళు ప్రదర్శిస్తారా?
Can you name some leaders who exhibit humility?
వినయాన్ని వాళ్ళ జీవితంలో చూపించినటువంటి కొంతమంది నాయకుల పేరు చెప్పండి.
Anyone?
ఎవరైనా?
other than Jesus Christ, okay? That is easy answer, not the easy answer.
Yes, this is
now, of course, I could have chosen any other one, but I chose to choose the leadership. There's a reason, I will come to that. So, if you really look at the definition of leadership, old definition of leadership, if you look at it, this is by the Chinese person called Sun Tzu, who wrote the, you know, the Art of War and things like that. Some of you might have heard about it. Ancient Chinese person, Sun Tzu. So he basically says that, you know, leadership is a matter of intelligence, trustworthiness, humanness, courage and discipline. But he says, if you depend on any one of them, it is dangerous. And then he says, you know, one has to link all five virtues together. Now, this is an old definition of leadership, okay? Now, the second definition of leadership is from India. Let me put that, you know, we are all Indian, so let me pick up an Indian. This is by Chanakya. You've heard about Chanakya, you must have read about Chanakya in school and all that, right? So the Chanakya says the king is a paid servant and enjoys the resources of the state together with the people. Now I wanted to think about some of the leaders. Do they fit into this category? Do they fit into this definition? Do you know them? Are they leaders? They are leaders, isn't it? They achieved things, they led huge armies, they ruled nations, they ruled, I mean, they won wars, they are leaders. What makes the difference? They ruled by what is called as power and authority. They ruled by might and military. They ruled by wealth and possessions. So that is what differentiated them as leaders. Now this is in secular world. Let's go to the Bible. Okay? Old Testament. Give me some of the leaders that you know. Moses, okay. Alright, so you are throwing out names. Now I want you to think about institutions, okay? Leadership positions. What are leadership positions? Come on, you know Bible. What are the leadership positions listed in the Old Testament? Yes. Kings, okay. Kings is what? Judges, okay. All right. Prophets, all right. Good. All right. So we had prophets, we had judges, we had kings. These were some of the leadership positions, okay. Of course, then we fit into Moses into prophets, and we will fit Solomon into kings, and we will fit Aaron into the high priest, or and things like that, right? So in the
చూస్తాం.
But before the prophets and the kings, who actually had the powers?
రాజుల కంటే ప్రవక్తల కంటే ముందు నిజంగా అధికారం ఎవరికి ఉండేది? ఎవరికి?
సారీ, సాల్, God, yeah, God of course. Yeah. No, leave out God out of this equation, right? Let us talk about human beings, right? In even before judges, what was the first position that God actually announced? Even before Moses, of course, he was never announced. He was always called the servant of God, right?
Yes, ma'am. He rajulu, tarvata yajulu, pravartulu ante muthu
yedi nayakulu ante kuda. Who was the first appointed authority from God? Aaron. What was he? He was a high priest.
Aaron, yavala prathana yajaka.
Now, so let's look at high priest.
Yeah, ma'am. Prathana yajakudu chodam.
The entire chapter of Exodus 28. Now, if you look at Exodus, do you know what powers the high priest had? He had powers to do anything. He could pardon a person.
ఒక వ్యక్తిని క్షమించగలడు.
హీ కుడ్ గెట్ అ పర్సన్ స్టోన్డ్ అండ్ కిల్డ్.
ఒక ఆయనకి రాళ్ళు చంపించగలడు.
హీ కుడ్ డిక్లేర్ అ పర్సన్ అన్క్లీన్,
ఆయన అపవిత్రుడు అని ప్రకటన చేయగలడు.
హీ కుడ్ డిక్లేర్ అ పర్సన్ క్లీన్,
ఒక పవిత్రుడు అని ఒక ఆయన చెప్పగలడు.
హీ వాస్ ది ఓన్లీ పర్సన్ హూ కుడ్ సెండ్ అవుట్ ది స్కేప్ గోట్ అవుట్.
మనం బయటకు వెళ్ళడానికి ఆయన అక్కడే పంపించగలిగేటువంటి తప్పించగలిగినటువంటి ఒకే ఆయన.
హీ హ్యాడ్ ట్రెమెండస్ పవర్స్.
అద్భుతమైనటువంటి అధికారాలు ఉన్నాయి.
And look at his robe.
I undi atvanti vastram chudandi.
Do you know how many precious stones are there in that robe?
Adu enni manulu manikyalu unnayo chudagalra?
Do you know what cloth, what fine cloth that thing is made out of? It has got gold and silver and fine silk and awnings and, you know, precious stones and turbans and, you know, this is the censer made of gold.
బంగారం, వెండి, సన్నపు నార బట్టలు అన్ని కలిపి అద్భుతమైనటువంటి వాసన.
It reeks of wealth.
చాలా సంపద కూడా.
And he had lots of power.
అంత మాత్రమే కాదు, ఆయనకి ఒక శక్తి కూడా ఉంది.
So that was the first position of leadership.
నాయకత్వంలో మొట్టమొదటి
స్థానం. Do you associate humility with this figure?
ఇలాంటి వ్యక్తితో చాలా మనం తగ్గింపు స్వభావం గురించి మాట్లాడచ్చా?
Humility is not what comes to your mind when you see this picture, isn't it?
ఈ చిత్రం చూసినప్పుడు వినయం అనేది మీ మనసులోకి రాదు అవునా?
Okay. All right, let's leave the priest there. You know, we don't want to get into trouble with priests, right? They are dangerous people sometimes, so we will leave him there. Let's go to kings. Which king do you like?
David.
Okay, choose somebody else. Solomon. Right. So let us choose Solomon. Okay, let's choose Solomon.
Solomon.
Do you know who built the temple, first temple?
Solomon.
Okay. Do you know how long it took for Solomon to build the temple? Okay, I won't trouble you. It's already late, so okay. Think about it. Now, you also know that Solomon built his own palace? Okay, go back and check the Bible. This is a fact. The Solomon's palace took twice as much time to build as the temple did. Of course, do you know how many wives and concubines Solomon had, right? You know, people say in joke that Solomon was the only person who could look into his wife's eyes
చూసి
అండ్ సే దట్ యు ఆర్ వన్ ఇన్ 1,000. అండ్ రియలీ మీన్ ఇట్, రైట్? Do you know the wealth that Solomon had?
సొలొమోను కొట్టేటువంటి సంపద మీకు తెలుసా
ఓకే ఇఫ్ యు డో ఇఫ్ యు వాంట్ ప్రూఫ్ హియర్ ఇట్ ఇస్ ఆల్ ఫ్రమ్ ది బైబిల్ రైట్ గో టు కింగ్స్ గో టు క్రానికల్స్ సమ్ ఇన్ జెనెసిస్ హి హ్యాడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ షిప్స్ హి హ్యాడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రోబ్స్ హి హ్యాడ్ సెప్టర్ థ్రోన్ క్రౌన్ unparalleled birth personal army you know he had even special burial tomb
yes now ee vishayalanni kuda chuste antha raju granthalo chudachu dharmakanda granthalo chustam samayala granthalo chustam aadi granthalo kuda manam chustam aa ipudetundi raju vastralu gurinchi tarvata tayar cheyabadatundi simhasana vasam tarvata kiritam gurinchi tarvata paathu lenatundi siri sambandhalu anni kuda aa ipudetundi manam chustam.
Now the Bible states that nothing in Solomon's palace was made of silver.
Bible chaala spashtanga em cheptundante vendi tho Solomon antaparamlo edi cheyabadedu.
You know why?
Enduko telusa?
Because silver had no value.
Appudiki vendi asalu viluve ledu.
It was like stone and sand for us.
Yeah, appudu oka rai lanti oka isuru tho samanam.
So how I wish I had some of that nothing, you know.
Alante naaku unti enta baagundi naaku.
This is not surprising because God had already warned them, warned Israelites, look, if you get a king, he is going to take your money, he is going to take your wives, he is going to take your daughters, he is going to take your ox and things like that. So don't go for a king. But then they said, no, we want a king, right? And they got a king.
Yes. మనం చూస్తే కనుక ప్రజలు దీని ఈ విషయాలన్నీ పెట్టినప్పుడు ఎంత సంపద గురించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇస్రాయేల్ దేవుడు ముందే హెచ్చరించాడు రాజు గారు మీకు వస్తే మీకు మీ ఆస్తులు తీసుకుంటాడు మీ అమ్మాయిలు తీసుకుంటాడు మీ భార్యలు తీసుకుంటాడు మీకు ఉన్నది అంతా కూడా తీసుకుంటాడు
ఎనీవే సో వీ హావ్ సీన్ టూ పవర్ఫుల్ క్యారెక్టర్స్ రైట్ ది హై ప్రీస్ట్ అండ్ ది కింగ్
మనం రెండు చాలా ప్రధానమైనటువంటి అధికారాలు వ్యక్తం చూసాం ప్రధాన యాజకుడు రాజు
దే హ్యాడ్ పవర్
వాళ్ళకి అధికారం ఉంది
దే హ్యాడ్ మనీ
డబ్బుంది
దే హ్యాడ్ అథారిటీ
అధికారం ఉంది
దే కుడ్ డూ ఎనీథింగ్ టు యూ
ఏమైనా చేయగలరు కాదు
దే కుడ్ టేక్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ యూ
ఇద్దరి నుంచి ఏమైనా తీసుకోగలరు
దే కుడ్ డూ ఎనీథింగ్ టు ఎనీ వన్ యాక్చువల్లీ ఇన్ ది కంట్రీ
ఉన్నవాళ్ళు ఎవరికైనా ఏమైనా చేయగలరు
నౌ ఐ వాంటెడ్ టు పుట్ దీస్ టూ టుగెదర్
ఈ రెండు కలిసి చూడాలని నేను కోరుతున్నాను
హై ప్రీస్ట్ అండ్ ది కింగ్
ప్రధాన యాజకుడు రాజు
దస్ సంథింగ్ కమ్ టు యువర్ మైండ్ హూ ఇస్ ఎ హై ప్రీస్ట్ అండ్ ఎ కింగ్ పుట్ టుగెదర్
ఎవరైనా మీకు మనసు మధ్యలో వస్తుంది మనసులో వస్తున్నారా ప్రధాన యాజకుడు రాజు కలిపి
హూ ఇస్ హై ప్రీస్ట్ అండ్ కింగ్ పుట్ టుగెదర్
రాజు ప్రధాన యాజకుడు
మెల్కీసెదెక్ ఓకే గుడ్ పాయింట్ అండ్ జీసస్ క్రైస్ట్
మరియు యేసు క్రీస్తు
సో నౌ think about it once more. There is a high priest who is all powerful, who is wealthy. There is a king who is all powerful, who is wealthy. Now you put these two positions together, what would you expect?
ఆలోచించండి ప్రధాన యాజకుడు ఉన్నాడు చాలా శక్తివంతుడు చాలా సంపద కలిగిన వాడు రాజు కూడా శక్తివంతుడు సంపదలు ఇద్దరిని దగ్గర పెట్టి చూసినప్పుడు ఏంటి వస్తుంది మనసులోకి
when you put two powerful positions together what would you expect
నువ్వు రెండు చాలా ప్రధానమైనటువంటి శక్తి కలిగిన వ్యక్తులు దగ్గర పెట్టి చూసినప్పుడు మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం
మోర్ పవర్
ఎక్కువ ఇంకా అధికారం కోసమా
మోర్ వెల్త్
ఇంకా ఎక్కువ సంపద కోసమా
మోర్ అథారిటీ
ఎక్కువ శక్తి అధికారం కోసమా
బట్ వాట్ వి సీ వెన్ వి పుట్ ద హై ప్రీస్ట్ అండ్ ద కింగ్ టుగెదర్
రాజుగారిని ప్రధాన యాజకుడిని దగ్గర పెట్టినప్పుడు కలిసినప్పుడు ఏం చూస్తాం వాళ్ళలో
ఇస్ దిస్
ఇది
when we put all the power and authority all the wealth in the world in Jesus Christ what we see is not somebody who is more powerful who is more wealthy who is richer than everyone else but we see somebody who will kneel down and wash his own disciples' feet
ఇదర ప్రపంచంలో ఉన్నటువంటి సంపద అంతర్ని ఆస్పాస్లన్నిటి ఒకదర పెట్టి అధికారమంతర్ని కొడగొట్టుకొని ఒక ఎవరైనా వెంటుంటే అలాంటి వ్యక్తి చేస్తే ఆయన ఏం చేస్తాం ఇంకా ఎక్కువ అధికారమా ఇంకా చలాయించడమా పరిపాలించడమా
Do you want a more powerful lesson in humility than this? Do we need a more powerful message in humility than this? And Jesus said, in Matthew 20:25-28, he says, you know that the rulers of the Gentiles lord it over them and their high officials exercise authority over them. Not so with you, he says. Not so with you. Instead, whoever who wants to become great among you must be your servant, and whoever wants to be first must be your slave. Just as the Son of Man came not to be served but to serve, and to give his life as a ransom for many.
అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేయడానికి, వారిలో గొప్ప వారు వారి మీద అధికారం చేయడానికి నీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండవరనో వాడు మీ పరిచారకుడై ఉండవరను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవరనో వాడు మీ దాసుడై ఉండవరను. అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు రాలేదు, కానీ పరిచారం చేయటం అనేకులకు కలిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చినట్టు వచ్చినని చెప్పను.
Not so with you, God says.
మీరు అలా ఉండకూడదు అని ప్రభు చెప్తున్నారు.
యూ షాల్ నాట్ లార్డ్ ఓవర్ దెం.
వాళ్ళ మీద మీరు ప్రభుత్వం చేయకూడదు.
బట్ బీ ఎ సర్వెంట్.
అనే సేవకులుగా ఉండండి.
ఆఫ్టర్ ది యాక్ట్ ఆఫ్ వాషింగ్ దేర్ ఫీట్ జీసస్ సేస్ యూ కాల్ మీ టీచర్ అండ్ ఐ యామ్ సో.
ఇలా ఈ బాధ అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగిన కార్యం అయిపోయిన తర్వాత బాధకుడు అని పిలుస్తున్నాడు. అవును, నేను బాధకుడిని అని చెప్పి.
బట్ నౌ దట్ ఐ హావ్ వాష్డ్ యువర్ ఫీట్ యూ షుడ్ డూ వన్ అదర్స్ ఫీట్.
నేను మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలని చెప్పాను.
రైట్. అండ్ ఐ వాంటెడ్ టు రీడ్ ది లాస్ట్ వన్. నౌ దట్ యు నో దీస్ థింగ్స్
నేను చివరి విషయాలు చెప్పాలనుకోండి. మీరు ఈ విషయాలు తెలుసు కాబట్టి
యూ విల్ బి బ్లెస్డ్.
మీరు తీర్చబడతారు.
యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ అటెండ్ ఎ సెమినార్ అబౌట్ ఇట్.
దానికోసం సెమినార్ ఎట్లయితే మీరు బ్లెస్ అవుతారు.
యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ ప్రీచ్ అబౌట్ ఇట్.
దానికోసం ప్రసంగం చేస్తే మీరు తీర్చబడతారు.
యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ రీడ్ అబౌట్ ఇట్.
దానికోసం చదివితే మీరు చాలా ఆశీర్వదించబడతారు.
యూ విల్ బి బ్లెస్డ్ ఇఫ్ యూ ప్రే అబౌట్ ఇట్.
దానికోసం ప్రార్థన చేస్తే మీరు ఆశీర్వదించబడతారు.
Jesus says,
yes,
now that you know,
ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి
యూ విల్ బి బ్లెస్డ్. If you do,
చేస్తే ధన్యులు.
Be humble.
తగ్గింపు కలిగి ఉండాలి.
Be humble.
నిన్నెంతో ఉన్నావు?
That is not enough. The Lord says, Isaiah says, the Lord has a day in store for all the proud and lofty, for that is exalted and they will be humbled. Micah says, what does the Lord require of you? To act justly and to love mercy and to walk humbly with your Lord.
న్యాయాన్ని చాలా వినయ మనస్సును కలిగి మీరు నడవడమే కదా ప్రభు కోరుతున్నాడు అనేటువంటి మైగా చెప్తాను.
అండ్ పాల్ సేస్ బి కంప్లీట్లీ హంబుల్ అండ్ జెంటిల్, బి పేషెంట్, బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్.
పాల్ గారు నాలుగో మీరు చాలా వినయ మనసులో ఉండి ఒకరినొకరు ధరించుకొని ఒకరినొకరు సహించుకొని ఓర్పుతో ఉండాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి.
మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
మీ సోదరి సోదరులారా,
if we have to be his
aina varamu ai manam undalante,
we got to go to Jesus in humility.
Vinayam tho yesu kristu kelam,
we got to go to him in humility.
Aina dakka manam takim swabhavato vedalam.
Let's look at the next topic, integrity.
Rendu vadu manam yathatha.
Okay, you know, I mean, I see some of families here, right? Some of you have got school going children. How many of you have got school going children?
School going children.
Good. So you will relate to this better.
Meeku ee vishayam koncham thaviradam.
If you have a school going child,
paathara vele aa pillalu ippudu,
and you get a call from the principal, school principal
daggara nunchi oka phone call vaste,
come and meet me,
nannu kalavandi ante,
won't you feel worried? You will feel worried. What is my little one up to? What has he or she done now? So there is this parent, this couple,
family,
the father and mother, who get a call like this. They say, the principal calls up and say, hey, come and meet me. I want to talk to you about your son. So they, you know, trembling with fear, they walk into principal's office, sit in front of her. The principal tells them, look, your son, he's just in second standard, okay, just about.
Second class old brother, right?
5 years.
Your abbai has 5 years.
6 years old. Your son has got a problem. He steals pencils and erasers and, you know, and these pencil sharpeners and all that from his classmates.
మీ అబ్బాయికి ఉండే ఒక సమస్య ఏంటంటే వాళ్ళ తరగతిలో ఉండే క్లాస్మేట్స్ దగ్గర పెన్సిల్ని రబ్బర్ని ఇవన్నీ కూడా దొంగతనం చేస్తుంది.
ఫాదర్ ఇస్ షాక్డ్.
మామగారు చాలా ఆశ్చర్యపోయారు.
ఐ విల్ బి షాక్డ్ రైట్ యు విల్ బి షాక్డ్ ఇఫ్ యు ఆర్ టోల్డ్ ఇజంట్ ఇట్
నువ్వు అక్కడ ఉంటే నువ్వు కూడా ప్రార్థించవచ్చు అవునా.
సో ది ఫాదర్ ఇస్ రియలీ షాక్డ్
ఈ ఫాదర్ ఈ నాన్నగారికి నిజంగా ఈ ఆయన దిక్కు ప్రార్థించారు.
ఫర్ థింగ్స్ ఫర్ సమ్ టైం
కొంచెం కాసేపు ఆలోచించి
అండ్ దెన్ హీ సేస్ మేడం
అని ఏమంటే మేడం
I don't know why he should do this.
ఎందుకు ఇలా చేయాలో తెలియదు.
Because everything that he needs,
ఎందుకంటే ఆయనకు అవసరమైనవన్నీ కూడా,
much more than what he needs,
తనకి ఏం కావాలో దానికంటే అవసరం ఆయన వాటికంటే ఎక్కువ,
I can bring from my office and give
it.
You see, in India, integrity is a misunderstood word. We live in a culture which says chalega. Just adjust a little bit. How do you say in Telugu? We live in an adjust, you know, chalega culture. We believe that integrity is great. That is, small problems with integrity are okay. In God's world, integrity is black or white. There's no gray area in integrity. You either have integrity or don't have integrity. That's it. You can't grade integrity. No? That is where we have to change our mindset. So let me give you an example of God's view on integrity. You know Job, right? Everyone knows Job, right? Everyone knows Job. The problem with Job is we all know it's a happy ending story. But for a moment I want you to focus on not the happy ending. But in between,
okay.
You know the story of Job, you know, he's a sacred man of God. He, you know, Satan takes a wager with him and, you know, puts him through a lot of trouble. And then when he goes through this trouble, three of his friends come. And then they start giving him advice after advice after advice after advice. So basically what they are telling is, look, you must have done something wrong. Okay, I am summarizing, you know, 7-8 chapters or into one word, okay. What they are basically saying is, Job, you are going through trouble because you have done something wrong. So repent, and then you will be saved. Now what is Job's answer? I want you to focus on this. Now remember, he is going through the worst trouble possible.
ఆలోచించండి అసలు ప్రపంచంలో ఉండే చాలా భయంకరమైనటువంటి
శ్రమ. And there are three of his closest friends coming and telling him that Job, forget about everything, don't hold on, you must have done something wrong.
అసలు అతను చాలా సన్నిహితులైనటువంటి ముగ్గురు స్నేహితులు వచ్చి అంత మర్చిపో దాని సంగతి కానీ నువ్వేదో పాపం చేసుకోవాలి.
Job's answer is interesting.
కానీ యోబు ఇచ్చినటువంటి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది.
Very interesting answer. He says, but for as long as I draw breath and for as long as God breathes life into me, I refuse to say one word that isn't true. He says, I refuse to confess to any charge that is false. There is no way I will ever agree to your accusations. I will not deny my integrity even if it costs my life.
అక్కడ మనం చూస్తే తెలుగులో నా న్యాయంను పోగొట్టుకుని దేవుని జీవంతో తోడు నా ప్రాణమును వ్యాపించిన సర్వశక్తిని తోడు నిశ్చయంగా నా కదవుల అబద్ధము పోగొట్టలేదు నా నాలుక మోసమును వచ్చలేదు మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను మరణము అగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడివను నా నీతిని విడువుక గట్టిగా పట్టుకొను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు అని చెప్తున్నాడు.
I am holding fast to my integrity and not loosening my grip, and believe me, I will never regret it.
నేను నా యథార్థతను పట్టుకుంటాను దాన్నే పట్టుకోలేను గర్వపడుతున్నాను అది ఎప్పటికీ నేను వదిలేయను అన్నాడు.
But what powerful words.
ఎంత శక్తివంతమైన మాటలు.
He's saying, look, there is, you know, I will not deny my integrity even if it costs my life.
నా ప్రాణం పోయినా యథార్థతను వదలను అన్నాడు.
I may die with these troubles.
ఈ సమస్యలతో నేను చచ్చిపోవచ్చు.
But I will not I will not sacrifice or deny my integrity.
నా ప్రాణం పోయినా సరే నాకు ఎటువంటి యథార్థతను నేను
విడిచిపెట్టను. How many of us can really say it in with such conviction?
అలాంటి గొప్ప ఒప్పుదలతో మనలో ఎంతమంది చెప్పగలరు?
How many of today's Christian leaders can say this with such conviction?
అలాంటి గొప్ప ఒప్పుదలతో ప్రస్తుతం ఉండేటువంటి రైతు మాయ ఎంతమంది చెప్పగలరు?
Not too many. Sadly, not too many. Because the current situation is this. It is same as what Jeremiah prophesied. From the least to the greatest, all are greedy for gain. Prophets and priests alike, all practice deceit. They dress the wound of my people as though it were not serious. Peace, peace, they say, when there is no peace, and they are ashamed. Are they ashamed of their detestable contest? No. They have no shame at all. They do not even know how to blush.
అల్పులేమి పనులేమి వారందరూ మోసం చేసి దోచుకునే వాళ్ళు ప్రవక్తలేమి యాజులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పు నా ప్రజలకున్న గాయని పైపైన మాత్రమే బాగు చేయదు వారు తాము హేయక్రియలను చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చింది కానీ వారు ఏమాత్రమూ సిగ్గుపడరు అవమానం నందించమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు నేను వారిని విమర్శించు కాలం వారు తొట్టెట్టుదురని సెలవిచ్చుతున్నాడు.
Paul says, for such people are false apostles and deceitful workers, masquerading as apostles of Christ. And no wonder, for Satan himself masquerades as an angel of light. It is not surprising then that if his servants also masquerade as servants of righteousness, their end will be what their actions deserve.
సాతాను తానే వెలుగుతో వేషము ధరించుకొని ఉన్నారు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతము కలును.
No, I'm sure each of you can think about such super apostles right here in this world.
అలాగే సూపర్ అపోస్టల్స్ ఈ ప్రపంచంలో ఇప్పుడే మనం చూడొచ్చు.
Within this church,
sanghamlone,
within the body of Christ,
Christ yokka shariramlone.
Sad part.
Chala vicharakaram sir.
But then what should we do?
Okay, manam em chestam, manam em cheyali,
what should we do,
manam em cheyali?
Do you know that you are saints? Do you believe that all of you are saints?
Namukunnara meeku telusa?
That's what Paul calls you.
అదే పౌలు మిమ్మల్ని పిలుస్తున్నాడు పరిశుద్ధులని.
If you don't believe in that, you will have to tell Paul is a liar.
మీ నామకపోతే పౌలు అబద్ధం చెప్పిన వాడు.
Now, do you believe in Jesus' second coming?
యేసుక్రీస్తు యొక్క రెండవ ఆగమనం విశ్వసిస్తున్నారా?
Right. Do you know what he is coming for? He is coming for his bride. What is his bride? Church. And what is the church? You and me. It's not the buildings. It is not those huge buildings that are around. It is not those ornated priests and, you know, bishops and popes and things like that stand out there. The church is you and me. The church is the body of Christ. And he's going to come to claim his bride. What's yours and mine responsibility? Our responsibility is to prepare for the marriage of the Lamb. Let's be glad and rejoice and give him glory, for the marriage of the Lamb has come and his wife has made herself ready, and to her it was granted to be arrayed in fine linen, clean and bright. Now please read the last sentence. How is the church going to be attired in? The church is going to be attired in bright and clean linen. And what is this bright and clean linen? It is nothing but the righteous acts of the saints, the righteous acts of you and me, who constitute the universal church of God.
గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిది. మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలమును సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏంటంటే ఆయన సన్నపు నారబట్టలు అంటే ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పలేదు.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఈ సోదరి సోదరులరా,
if we have to be his, if we have to prepare ourselves for the bridegroom to come, we got to repent in integrity, with true integrity, the type of integrity that Job spoke about. Let's look at the third part. Then in third part, you know that we are coming to a close. Okay, so relax. Okay, the dinner is safe. Okay. We will close soon. Let's look at simplicity. Right. Now, do you know one of the problems of Christianity? Is that the message of Christ is very simple. Do you believe that? It's not complicated at all. God so loved the world that he... As simple as that. All that you got to do to be saved is... Believe in Jesus. How much more simpler can it get? Not everyone likes that. You know, in the Western world, there is this, you know, movement about alternate, you know, religions and all that stuff. Do you know why? Because people love complexity. We want to make our life complex. Intentionally sometimes. Right? Unfortunately, even in the church sometimes people make worship complex. Is it okay for me to lift up my hand? Not because of the fan. Right? If I'm a Baptist, I will lift only up to this much. If I'm a Pentecostal, బాప్టిస్టల్ ఐ విల్ లిఫ్ట్ ఇట్ కంప్లీట్లీ So unless I do certain things, I am not true believer. So there is a lot of complexity that is being built into Christianity. Christ's message is so simple. Believe in me. Believe in the sacrifice that I have
made.
Believe in the blood that is shed on the cross. Believe in the empty tomb. Believe in the second coming. That's all. So, but unfortunately, world is not that simple.
Unfortunately, world is not that simple.
I said that. Okay. Now, the other side of simplicity is wealth and greed. You know, one of the reasons why I am proud to be associated with USI is because I don't see those trends in USI. Right? Look at what Micah says. The leaders judge for a bribe, the priests teach for a price, and the prophets tell fortune for money. Isaiah says, there are people who want to add house to house, join field to field, fill no space is left, and they live alone in the land because they want to get rich. They don't want to lead simple lives. They want to lead rich and famous lives. You know, God himself warned actually, when God took the Israelites to the promised land, he said, once you reach there, once you live in the land that was not gotten by you, once you live in houses that was not built by you, and when your herds and flocks grow large and your silver and gold increase, and all of you have multiplied, then your heart will become proud and you will forget the Lord your God who brought you out of Egypt, out of the land of slavery. This is exactly what's happening in today's churches. This is what is happening in today's Christian organizations. They fight over property. We fight over, you know, rights and positions. Crores of rupees are spent in elections. I'm not talking about political election, I'm talking about church elections. It's exactly what God said. Simplicity, where is it? But Jesus says, watch out, be on your guard against all kinds of greed. Life does not consist in the abundance of your possessions.
మరియు ఆయన వారు మీరు ఏ విధమైన లోభమునకు వెడమీక జాగ్రత్త పడి ఒకరి కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం కాదనను.
Lead a simple life.
చాలా నిరాడంబరంతో ఉండేటువంటి జీవితాన్ని జీవించాలి.
Brothers and sisters, if we have to be his,
ఆయన వారము అయి ఉండాలంటే
we got to repent in simplicity. If we have to be his, we got to repent in humility, integrity, simplicity. What did Jesus do? You remember Jesus' temptation, right?
Yes.
What happened during the when he was tempted by Satan? What did Satan tempt him with? What did Satan tempt him with? What was the first one? Yeah. He offered him power and might. He said, all that you see, I will offer to you. I will make you king. I will make you Lord over all of them. Okay, don't worry about the order, okay? I mean, this is one of these things. I mean, so he said, Satan said, look, I will make you Lord of everything that you see. He is offering him power and might.
What was
all you got to do is to worship me. What did Jesus say? He chose humility. He said, I will stay and worship the Lord alone. I don't need all that you are showing to me. He responded in humility. Satan asked him, jump down. Let the angels carry you. Show a miracle. People will follow you. You will become popular. You can be the richest televangelist in the world. You can be the richest, prosperity preacher in this world. What was Jesus' reaction? I shall not test my father. He chose integrity then. And Satan told him, turn these stones into bread. You are hungry. And there are millions of hungry people around in this world. You could make a lot of money. Just keep turning stones into bread and sell it. You will get a lot of money, isn't it? You will be wealthy. How did Jesus respond? He responded with simplicity. He said, no, man does not live by bread alone. You see, Jesus responded with humility, with integrity, with simplicity. He was showing us an example. He was showing you and me an example. Let's close by looking at a couple of God's people. Okay? Martin Luther. If there is anything good in us, it is not our own. It is a gift of God. But if it is a gift, then it is entirely a debt one owes to love. And if it is a debt owed to love, then I must serve others with it, not myself. Thus, my learning is not my own. It belongs to the unlearned. And it is a debt I owe to them. My wisdom belongs to the foolish. My power to the oppressed. My wealth belongs to the poor. My righteousness to the sinner. For these are the forms of God of we must empty ourselves in order to be a servant. It is with all these qualities that we must stand before God and intervene on behalf of those who do not have them.
వాళ్ళకి చూపించడానికి, వాళ్ళకి ఇవ్వడానికి దేవుని స్థానంలో మనం ఉండాలి.
Let's look at another saint, Saint Augustine. He says, for you I am a bishop, but with you I am a Christian. The first is an office that I accepted. Christianity is a gift that I received. The office is danger. Christianity to me is safety. If I am happier to be redeemed with you than to be placed over you, then I shall, as the Lord commanded, be more fully your servant. My dear brothers and sisters, what must we do? This world is a confusing world. What must we do to be successful? Not successful in the world's eyes, but successful in God's eyes. What must we do? There are two things that I will close with. First is this. Many of us worry about what we don't have, isn't it?
చాలా మందికి మనకి ఏదైతే లేదో దాన్ని బట్టి విచారిస్తారు, అవునా?
No? We worry about what we don't have or no?
ఏవైతే లేవో దాన్ని బట్టి మీరు వరి అవుతారు లేదా?
All of us worry about what we don't have.
మనకి ఏవైతే లేవో దాన్ని బట్టి అందరం కూడా చింతిస్తాం.
I don't have enough, you know, whatever. I don't have talents to sing. I can't preach like somebody else. You know, I don't have enough money. I don't have enough health. I don't have enough talents. I don't have a bigger home. Whatever. I mean, it need not necessarily be materialistic. It could be talents. It could even be spiritual. Some of you might even sometimes think that, look, I don't know how to pray. I don't have the ability to pray like somebody else.
ఇంకా రకరకాల కేవలం ఈ పదార్థ సంబంధమైనటువంటి విషయాలే కాదు, కానీ మిగతా వాళ్ళలో ఉన్న మాలో లేవని చాలా మంది చింతిస్తారు.
యు నో వాట్,
ఇంకో విషయం తెలుసా?
గాడ్ ఇస్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
నీకు ఏదైతే లేదో దాన్ని బట్టి దేవుడు కన్సర్న్ కలిగాడు.
వై?
ఎందుకు?
బికాజ్ హీ ఆల్రెడీ నోస్.
ఎందుకంటే నీకు అది లేవో నాకు తెలుసు.
వాట్ హీ హస్ గివెన్ యూ,
ఆయన ఏమి నీకు ఇచ్చాడని తెలుసు.
Everything that you have is given by him.
నీకు ఉన్నదంతా కూడా ఆయన ఇచ్చిందే.
So he already knows what you don't have.
నీకు ఏం లేవో ఆయనకు తెలుసు.
So you don't have to keep reminding him.
ఆయన గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
What is God worried about?
దేవుడు చింతిస్తుంది ఏంటంటే,
what is God concerned about you?
దేవుడు దేన్ని పట్టించుకున్నాడు అంటే, నీ గురించి.
You know, when Moses was taking the Israelites out of Egypt,
మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు తీసుకుని వెళ్తున్నాడు.
He was caught between the Red Sea and the army of the Pharaoh.
ఇక్కడ ఈ ఫరో సైన్యం మధ్య, తర్వాత యాసమల మధ్య చిక్కుపోయాడు.
One side there is the Red Sea and behind the army is chasing them.
ముందు యాసమద్రము, ఆ వెనక సైన్యం వస్తుంది.
People started obviously blaming Moses. What are you doing? Aren't there graves in Egypt? Why did you have to bring us here to get us killed? So Moses cries out to God. God, what am I supposed to do with these guys? What do I have to save these folks? What was God's answer? God said, Moses, what do you have with you? What do you have with you? Moses said, the stupid wooden staff that you gave me some time back. That's all that I have. God said, Moses, if that is all that you have, hold it over the Red Sea and see what I can do. See, Moses was focusing on what he didn't have. God was asking him to focus on what he had. Elijah. God sends him after the 3.5 years of famine. No rain for 3.5 years, and God sends him, says, go to Sarephath and meet a widow there. He goes and meets the widow and asks her for, what does he ask her for? Yes, he asks her for to make bread with the dough and oil that she has. What is her reaction? She says, look, this is the last bit of dough that I have, the last drop of oil that I have, but if you say so, I will still make. What does Elijah tell her? You will not run out of flour, you will not run out of oil as long as the Lord lives. Don't focus on that small bit that you, that the large part of the utensil that is empty. Focus on that little bit of flour that you have. Focus on that few drops of oil that you have. Give it to me and see what I can do. God was asking her to focus on what she can do with what she has. Jesus asked the disciples, how are you going to feed these 5,000 people? His disciples tell him, there is no way, Lord. There are too many people. And we don't have anything. Jesus calls that young boy and asks him, what do you have? Two loaves of bread and five fish. That's all I have, Lord. Are you willing to give it away? So that I can do something with it. And you know the story. See, my dear brothers and sisters, God is not concerned about what you don't have. God is interested in what you do with what you have. So please, make a commitment today to use your talents for God's glory. Don't worry about what you don't have. You know, when you die and go, God is not going to ask you why you didn't become a Ravi Zachariah, or why you didn't become a Joyce Meyer, or why you didn't become a Billy Graham, or why you didn't become so and so. God is not going to ask you that. God is going to ask you, look, why didn't you behave like the Madana Kumar I made you to be? So please, whatever God has given to you, glorify Him with it. Don't keep asking, why has God made me so short? Why has God made me so dark? Why has God made me so fat? Whatever. Okay? Serve God with what you have. That's the first message that I want to leave you with. The second is, in serving Him. In serving Him. Do it in humility. Don't go by positions and status and titles and things like that. Do serve God in humility. Serve Him in integrity. Because He looks to the heart and is pleased with integrity. and serve him with simplicity.
Okay.
Humility, integrity, simplicity. I want you to keep thinking about this question. Are we his people? Because, my dear sisters and brothers, that is the only way to succeed and to be significant in God's world. May God bless you.
Everybody is a blessing in the word of messages, right? Yes. In the way you know me, right. Okay? Focus, simple, small exercise. Just. Okay? Come on. In the way you know me, just relax person, right? I have all patients, Jala Kashapadi, Mikosamo, Payam Purokanda. ఇందు అరేంజ్ చేసినాం, రైట్? డిన్నర్ అరేంజ్ చేసినాం. ఫోర్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమ్స్ అనేది గర్ల్స్ వెళ్ళిపోతున్నారు. ఈ రూము తర్వాత సెకండ్ రూమ్, ఫ్యామిలీస్ మీరు ఎక్కడైతున్నారో అక్కడే ఉండండి. మేమే మీ దగ్గరకు వచ్చేసి మీకు సర్వ్ చేయగలము. మీరు మా దగ్గర రావాల్సిన పని లేదు, హరీ అప్ చేయాల్సిన పని లేదు. తర్వాత లాస్ట్ రూమ్ బాయ్స్ ఎవరైతున్నారో, సినీ క్రియేటర్స్ కానీ లేకపోతే బాయ్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరూ ఆ ఫోర్త్ రూమ్కి వెళ్ళాల్సిందిగా మనం వచ్చేస్తున్నారు, రైట్? తర్వాత మనకి వాల్ ఇక్కడ ఉన్నాయి, ఓకే? తర్వాత టబ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ వాష్ యువర్ హ్యాండ్స్, ఆర్ యూ కెన్ వాష్ ఇన్ ద టబ్స్. యూ హ్యావ్ యూస్ దోస్ టబ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇస్ ఆల్సో దేర్, సో దట్ యూ హ్యావ్ యూస్ దోస్ డ్రింకింగ్ వాటర్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మామూలుగా ఏమాత్రం హరీ అప్ చేయద్దు, మనకి ఇంకా టైం 12 వరకు ఉంది. సో మన టైం ఈజ్ 9:00, ఇంకా 3 అవర్స్ ఉంది. మీరు తిన్న తర్వాత ఇంకొక మెసేజ్ కావాలంటే మనకి మంచి స్పీకర్స్ ఉన్నారు, యూ కెన్ అరేంజ్ ఫర్ దట్, ఓకే? సో మంచిగా ఫెలోషిప్లో హ్యాపీగా నవ్వుతూ, రైట్? చేసుకుంటాం.